विद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तवकमकरान्दस्रुतिधरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रामुरदिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वन्दे गुरुपदद्वन्द्वमवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रिपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् सच्चिदानन्दरूपाय विश्वोत्पत्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम् वेदव्यासमहर्षि విష్ణుస్వరూపుడు శ్రీ మహావిష్ణువు 22 అవతారాలు ఎత్తాడు అని పదే పదే పురాణములు చెబుతున్నప్పుడల్లా చెబుతూనే వచ్చాను. ఆ 22 అవతారాల్లో ఒక దివ్యావతారం వ్యాసావతారం, అందుకే వ్యాసుణ్ణి నారాయణుడు అన్నారు. వ్యాసో నారాయణో హరి. విష్ణువే కాకపోతే ఇన్ని పురాణములు మానవ మాత్రుడు రచించలేడు. ఒక పక్కన వేదాలు విభజించి వేదవ్యాసుడయ్యాడు, ఉపనిషత్తులు వాటి సారం అందించాడు, బ్రహ్మసూత్రాలు అందించాడు. వేదవ్యాస మహర్షి చెయ్యని పనంటూ ఏదీ లేదు. అష్టాదశ పురాణములను మన కోసం అందించిన మహానుభావుడైన ఊరికే అప్పుడప్పుడు గౌరవంగా వ్యాసుల వారు అంటున్నాం, కానీ భగవంతునికి కృష్ణుడు వచ్చాడు అంటే ఆనందంట, వ్యాసుడు రాశాడు అంటే ఎక్కువ ఆనందంట. మనకు కొంచెం గౌరవం ఎక్కువైపోయి వావరైపోయి వ్యాసుల వారు అనకపోతే ఒకవేళ పక్కవాడు ఏమన్నా తిడతాడేమో అనేది వేయంతో అంట మొదలెట్టాం, కానీ అది కృత్రిమం. అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మారు ఉన్నావు అంటే ఆనందిస్తుంది, కానీ అమ్మవారు మీరు వచ్చారండి అంటే వాడికి ఏ ఆనందం కలగదు. భగవంతుడి దగ్గరకు కూడా వెళ్ళి శ్రీనివాసుడు ఉన్నాడు అంటే ఆనందిస్తాడు, కానీ శ్రీనివాసుల వారు ఉన్నారు అంటే ఆయనకు ఆనందం కలగదు. అప్పుడు ఆయన దగ్గర చనువు తగ్గిపోతుంది. చెప్పాక కొంతమంది కృత్రిమత్వం కలిగించడం వల్ల దానికి కూడా మనం అలవాటు పడ్డాం, కానీ వ్యవహారంలో వ్యాసుండు రచించండు రచించాడు రచించను ఇలాగే రాశారు పురాణాలు. ఆ పౌరాణికుల కంటే గొప్పవాళ్ళు కొంచెం గౌరవవాచకం సూచనగా చేశారు. అవన్నీ ఒక పక్కన పెడితే ఈ పురాణాలన్నీ ఒకదానిని మించిన ఒకటి, అందుకే ఏ పురాణం గొప్పదంటే చెప్పలేము. అన్ని పురాణాలు కలిస్తేనే దానిలో ఉన్న సారం మనకు అర్థమవుతుంది. కూరలన్నీ కలిస్తేనే మన శరీరానికి విటమిన్లు వస్తాయి. ఈ ఒక్క కూరతోటే రోజు గడుపుతామంటే శరీరానికి అనారోగ్యం వస్తుంది. పొరదుట పూట ఒక పప్పు ఒక కూర, మళ్ళీ రోజు ఒక కూర కాకుండా ఓ రోజు దొండకాయ తింటే, ఓ రోజు బెండకాయ, ఓ రోజు వంకాయ తింటే, ఇంకో రోజు ఏదో గుమ్మడికాయ, ఇలా ఎలా తింటున్నామో రకరకాల సాంబారులు అనే పేరుతో కూరగాయల ముక్కలన్నీ అందులో కలిపి మిక్స్ చేసి ఎలా తింటున్నామో ఈ పురాణములు కూడా ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి 18 వినాలి. ఒకదానిలో వచ్చిన సందేహం మరో పురాణం తీరుస్తుంది, అందుకని 18 పురాణాలు వినాలి. ఒక పురాణంలో ఏదో అనుమానం వచ్చిందనుకోండి, ఆ అనుమానం తీరడానికి వ్యాసుడు మరొక పురాణాన్ని అందించాడు. కాబట్టి 18 పురాణములు తెలియకుండా ధర్మ సందేహాలు తీర్చలేము మనం. ఇవన్నీ అయ్యాక అన్నం తిన్నాక పెరుగు అన్నం తినేవాడు ఉన్నాడు కూడా, అలాంటి వాడు కూడా ఉంటారండి. మజ్జిగ అన్నం తినలేని వాడు వాళ్ళ దౌర్భాగ్యం ఏ ధర్మంలో పాపో, కానీ ఆఖరి గడ్డ పెరుగుతూ భోజనం చేయాలి. అందుకే కాళిదాసు భోజనం దేహి రాజేంద్ర
ఘృతసూప సమన్వితం మాహిషంచ శరచంద్ర చంద్రికా ధవళం దధి అన్నాడు. మహారాజా నాకు భోజనం ప్రసాదించు, ఘృత నేతితో సూప పప్పుతో కూడిన భోజనం కావాలి. భోజనంలో ప్రారంభంలో పప్పు నెయ్యి వండి తీరాలి. ఈ మధ్యలో రకరకాల కూరలు, నానా గందరగోళాలు, సాంబార్లు, అప్పడాలు, వడియాలు, బిడియాలు ఇవన్నీ ఉండాలి. ఆఖరన మంచి గడ్డ పెరుగుతో కూడిన భోజనం పెట్టమన్నాడు. ఆ గడ్డ పెరుగు కూడా ఎటువంటి గడ్డ పెరుగుట, గేదె పెరుగు కావాలంటే ఆయన బాగా ఆవు పాలు రోజు తాగుతాడు కనుక అప్పుడప్పుడు గేదె పెరుగు కూడా వేసుకోవాలని పెంచిందట. అందుకని మాహిషంచ గేదెకి సంబంధించినది ఆ పెరుగు కూడా మళ్ళీ శరచంద్ర చంద్రికా ధవళందధి. శరత్కాలం అంటే ఆశ్వయుజం కార్తీక మాసం. ఈ మాసాలలో పూర్ణిమ నాడు చంద్రుడు తెల్లగా ఉంటాడు, స్వచ్ఛమైన పిండి వెన్నెలు కురిపిస్తాడు. ఈ వెన్నెల ఎలా ఉంటుందో అంత తెల్లగా ఉన్న గడ్డ పెరుగుతో కూడిన భోజనం పెట్టాడే రాజుగారు. భోజుడు అలాగే పెట్టాడు అనుకోండి. కాబట్టి చివరినే పెరుగు కూడా వేసుకోవాలి. వేసుకుంటే శరీరానికి విటమిన్లు అందుతాయి, ఆరోగ్యం బాగుంటుంది, లేకపోతే కళ్ళు మండుతాయి, నిద్ర పట్టదు, రకరకాల అనారోగ్యాలు, డ్రైవ్ చేస్తూ నిద్రపోతాం, అలసట తొందరగా వస్తుంది. ఈ అలసట పోవాలంటే కాస్తేనే పెరుగు వేసుకుని శుభ్రంగా తినాలి, పడుకోవాలి. ఇలా ఆహార పదార్థములు అన్నీ మన శరీరములకు ఎలా పోషకములు అవుతాయో, శక్తినిస్తాయో, ఈ 18 పురాణాలు కూడా మనస్సుకి ఉల్లాసం కలిగిస్తాయి, ఆధ్యాత్మిక శక్తినిస్తాయి, ఆనందం ప్రసాదిస్తాయి, అద్భుతమైనటువంటి ఇహలోక సుఖాలు ఇస్తాయి, చిట్ట చివర మోక్షం కూడా ఇస్తాయి. ఇహము పరము రెండు ఇచ్చేవి కనుకే వీటిని పురాణములు అన్నారు. ఈ పురాణములలో మహాద్భుతమైన ఒక పెద్ద పురాణం స్కాంద పురాణం. ఈ వైష్ణవఖండం కూడా వెంకటాచల మహాత్మ్యంతో ప్రారంభమవుతుంది. మన పూర్వజన్మ సుకృతం వల్ల ఆషాఢమాసంలో వింటున్నాం. పైగా ఈ కార్యక్రమం ప్రారంభించినప్పుడే మనకి సరిగ్గా కర్కాటక సంక్రమణం, దక్షిణాయన పుణ్యకాలం రాబోతోంది, శయన ఏకాదశి రాబోతోంది. శ్రీ మహావిష్ణువు పాలసముద్రంలో నిద్రకు ఉపక్రమించిన ఏకాదశిని శయన ఏకాదశి, శయన ఏకాదశి అంటారు. విష్ణువు కూడా లోకశ్రేయస్సు కోసం నిద్ర నటిస్తాడు. మనకి విష్ణువులకు తేడా ఉన్నది. మనం ఎదురుగుండా కూర్చుని పురాణం వింటూ కళ్ళు మూసుకుంటాం, మనకి నిజంగా నిద్ర వస్తుంది, ఇది రోగ నిద్ర. కానీ భగవంతుడు యోగ నిద్రలో పెడతాడు, అంటే కళ్ళు మూసుకుని నిద్రపోతున్నట్టుంటాడు. కానీ నిద్ర కూడా ఆయన నిద్రపోతే మనందరూ ఎప్పుడో శాశ్వతంగా నిద్రపోతాం. ఆయన నిద్రపోతున్నట్టుగా మనల్ని అనుగ్రహిస్తాడు. అటువంటి దివ్యకాలం ఇది, దానికి చాతుర్మాస్యకాలం అని పేరు. కొద్ది రోజుల్లో ఇవాళ పాడ్యమి కదా, సాయంత్రానికి విధి కూడా వచ్చింది. క్రమంగా 14వ రోజునో 15వ రోజునో ఏకాదశి వస్తుంది. ఆ ఏకాదశి నాడు స్వామివారు నిద్రకు ఉపక్రమించి శయన ఏకాదశి అని ఆ ఏకాదశికి పేరు పెట్టాడు. అనంతరం కార్తీక మాసంలో శుక్లపక్షంలో ఏకాదశి వరకు నిద్రపోయి కార్తీక మాసంలో శుక్లపక్షంలో ద్వాదశి నాడు స్వామివారు నిద్ర నుంచి మెలకువ తెచ్చుకుంటాడు. దానికి ఉత్థాన ద్వాదశి అని పేరు. ఉత్థానము అంటే లేచుట, శయనము అంటే నిద్రపోవుట, ఉత్థానం అంటే లేచి కూర్చునుట. అందుకని దాన్ని ఉత్థాన ద్వాదశి అంటే స్వామి నిద్రలో నుంచి లేచినటువంటి ద్వాదశి అని పేరు. ఈ 4 నెలలు అనగా ఆషాఢ శుక్ల ఏకాదశి నుంచి కార్తీక శుక్ల ఏకాదశి వరకు ఉన్న 4 మాసములు పూర్వకాలంలో సన్యాసులు ప్రయాణం చేసేవారు కాదు. ఏకధాటిని 4 నెలలు ఏదో ఒక ప్రాంతంలో ఉండి పురాణములు వినేవారు. గృహస్థాశ్రమంలో ఉన్నవాడు వ్యవసాయాలు ఇవి చేసేవారు. వీళ్ళు కూడా ఎక్కువ దీర్ఘ ప్రయాణాలు చేయరు, ఎందుకంటే వర్షాకాలంలో ప్రయాణాలు చికాక్ కనుక. ఇప్పుడంటే విమానాలు వచ్చాయి, లేకపోతే రైళ్లు వచ్చాయి, రైళ్ళు ఒకవేళ పడిపోతే అక్కడికి ఏదో హెలికాప్టర్లో ఆహారం పొట్లాలనే పేరుతోటి పసుపు కలిపినటువంటి దిక్కుమాల ప్యాకెట్లు వేసేస్తున్నారు, తినేసి వస్తున్నారు. కానీ ఆ రోజుల్లో ఈ ప్రయాణాలు లేని రోజుల్లో ఒకే ప్రాంతంలో ఉండి చక్కగా వ్యవసాయం చేసుకుంటూ మధ్యాహ్నం పూట పురాణాలు వింటూ పవిత్రంగా కాలం గడిపేవారు. అందుకని ఈ కాలం చాలా గొప్ప కాలం. అసలు పురాణములు వినడానికి చెప్పడానికి ఎక్కువ పనికొచ్చేటటువంటి ఉత్తమ కాలం, పవిత్ర కాలం ఈ చాతుర్మాస్య కాలం. కానీ కలియుగంలో 4 నెలలు అందున ఈ ఆధునిక కాలంలో కదలకుండా ఒక తోట ఉండడం అంటే గృహస్థాశ్రమంలో ఉన్నవాళ్ళకి ఎలాగో కుదరదు, ఎవరు ఉద్యోగాలు వాళ్ళవు కనుక. సన్యాసులకు కూడా కుదరకుండా అయిపోయింది. కారణం ఆయువు తగ్గిపోవడం వల్ల ఎక్కువ కాలం ఒక తోట ఉండలేకపోతున్నాం. అందుకని చాతుర్మాసం 2 మాసములకు కుదించారన్నమాట. అందుకే ఇప్పుడు ఈ కలియుగంలో ఇది కూడా శాస్త్ర సమ్మతమే.
ఇంకా రహస్యం ఏమిటంటే, ఇప్పుడు 2 నెలలకే చాతుర్మాస్య దీక్ష పూర్తవుతుంది. కలియుగం చివరికి వచ్చేసరికి 3 రోజుల్లో చాతుర్మాస్య దీక్ష ముగిస్తారట. ఎందుకని, ఎప్పుడు పుడతాడు ఎప్పుడు చచ్చిపోతాడో తెలియదు. ఉన్న 4 రోజులు ఓ తోట కూర్చోడు అలా కుదురుతుంది, 4 నెలలో తోట కూర్చునేలోపు వాడు పుట్టడం, పెరగడం, చచ్చిపోవడం కూడా అయిపోతుంది. అందుకని క్రమక్రమంగా కాలాన్ని కుదిస్తారు. చాతుర్మాస్యం 2 రోజుల్లోకి కూడా వస్తుంది, 3 రోజుల్లోకి కూడా వస్తుంది. అయితే కొంతలో కొంత మనం అదృష్టవంతులం, 2 నెలల కాలం చాతుర్మాస్య దీక్షను వహించగలుగుతున్నాం. ఈ కాలములో ఇలా స్కాంద పురాణములోని వైష్ణవ ఖండం వినడం ఎంత పుణ్యమో ఆలోచించండి. ఇది ఒక మహత్తర యోగం మనకి. ఈ యోగాన్ని ప్రసాదించిన భగవంతునికి మనందరం భక్తితో నమస్కారం చేసుకోవాలి. ఆలయమా పరమ పవిత్రమైన కృష్ణాలయం, వెంకటేశ్వరుడా కృష్ణుడికి మరొక రూపం, యుగయుగాలుగా వెంకటాద్రి అనేటటువంటి ఆ పర్వతం అక్కడే ఉన్నది. 7 కొండలు ఇవాళ వచ్చిన అవకాశం అండి, చాలామంది కలియుగంలో వచ్చాయి అనుకుంటారు. కలియుగంలో రాలే, కలియుగంలో ఇప్పుడున్న వెంకటేశ్వరుడు యొక్క రూపం వచ్చింది మనకి. కానీ ఈ వెంకటాద్రి, ఈ వెంకటాద్రి మీద ఉన్న ఆనంద నిలయం ఎన్ని కోట్ల యుగాలుగా అక్కడ ఉన్నాయో మన ఎవరికి అర్థం కాదు. అంత ప్రాచీనమైన చరిత్ర కలిగినటువంటిది ఆ ప్రాంతం. అందుకే వెంకటేశ్వరుడి చరిత్ర, శ్రీకృష్ణ పరమాత్మ నామస్మరణం, ఇవన్నీ శ్రీకృష్ణ అనుగ్రహం లేకపోతే తలుచుకోలేం, వినలేం. అంటే ఎన్నో జన్మల్లో తపస్సు చేశారు, కృష్ణ నామస్మరణం చేశారు, గురువుల్ని పూజించారు, ఆ పుణ్యం వల్ల ఈ ఉత్తమ జన్మ వచ్చింది. రాముణ్ణి కృష్ణుణ్ణి ప్రశంసించే జన్మే జన్మ అంటే. వీలున్నప్పుడల్లా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అన్నాడా వాడు భాగ్యవంతుడు, కృష్ణ దామోదర వాసుదేవ అన్నాడా వాడు మనిషి అంటే. అంతేగాని వాళ్ళని తిట్టి ఆఖరికి హీనంగా చూసేవాళ్ళు లేకుండా దుర్మరణం పాలైతే లాభం ఏమిటి, ఏం బతుకది? కొంతమందికి అనుమానం రావచ్చు భగవద్భక్తులు చావరానని. ఏ అయ్యప్ప స్వామి దీక్షలోనూ ఉండగా వాడికి బస్సులో యాక్సిడెంట్ అయితే అందరూ భగవంతుడి నామస్మరణం చేస్తూ దీక్షలో ఉండగా మరణించారా అని ప్రశంసిస్తారు వాళ్ళు. వైకుంఠానికి అర్థాలి అది మరణం అంటే. హాయిగా పురాణం చెబుతూ నేను కూడా వెళ్ళిపోతాను, వెళ్ళిపోయాను అనుకోండి, అది యోగం. అది మీరందరూ ఎంత ఆనందపడిపోతారు, ఆహా అంటారు, లేదా కన్నీళ్లు కరుస్తారు, మా గురువుగారు మాకు చెప్పకుండా వెళ్ళిపోయారని. కానీ ఈ రాముణ్ణి కృష్ణుడిని తిట్టేవాడి కోసం కన్నీళ్లు కచ్చేవాళ్ళు ఎంతమంది ఉంటారు? ఏదో హిరణ్యాక్షుడి వంశం వాళ్ళు, ఇంకో నీచులో తప్ప మీలాంటి పుణ్యాత్ములు 300-350 మంది తిడతారు కదా, అప్పుడు వాడు నరకానికి పోతాడు. మహాత్ముల చేత ప్రశంసలు అందుకున్న మరణం ఉత్తమ మరణం. అభిమన్యుడు చిన్న వయసులో చచ్చిపోయాడు, కానీ అభిమన్యుడి వెనక ఎంతమంది ఉన్నారు? అయ్యో అభిమన్యు అని ధర్మరాజు లాంటి ఉత్తముడు ఏడ్చాడు, వ్యాసుడు అది వీరమరణం అని ప్రశంసించాడు, ఆయన చంద్రలోకానికి వెళ్ళాడు. ఆ స్థాయి మనకి రావాలి, పవిత్రంగా బ్రతికే స్థాయి కావాలి, 10 మంది చేత ప్రశంసించబడేటటువంటి జన్మ కావాలి. ఇతరులందరినీ తిట్టి వాళ్ళ చేత చివాట్లు తింటూ చచ్చాక కూడా మనం వాళ్ళ చేత చివాట్లు తిన్నామంటే కొన్ని కోట్ల జన్మలు నరకాల పాలైపోతాం, అనేక యుగములు అనేక సంవత్సరములు నరకానికి పోతాం. ఆ దిక్కుమాలను మనం మనకొద్దు. ఉత్తమగతి కావాలి, ఉత్తమగతి కావాలంటే భగవంతుని చరిత్ర వినాలి. మీరందరూ అలాంటి ఉత్తములు కనుక ఇక్కడికి రాగలిగారు, ఇది మీకు ఒక మహత్తర యోగం. ఇది ఒకప్పుడు ఈ నైమిషారణ్యంలో మహానుభావులైన ఋషులు 88,000 మంది సత్రయాగం చేశారు. సత్రయాగం అంటే దీర్ఘకాలం చేసే యాగం. ఈ యాగం కనీసం 1 సంవత్సర కాలం కానీ లేదా 2 ఏళ్ళు కానీ అంతకంటే ఎక్కువ కానీ చేస్తేనే సత్రయాగం అంటారు. ఈ సత్రయాగానికి సంబంధించిన వివరాలన్నీ ఒక గొప్ప శిష్యుడు తేలపురోలు అనే ఒక ఊళ్ళో ఉన్న శిష్యులు శ్రీనివాసరెడ్డి గారు అడిగితే వారి కోసం ఎలా చేయాలో రాసిచ్చాను. ఆ మధ్య దైవానుగ్రహం ఉంటే కాశీలో ఈ యాగం జరగబోతోంది కూడా. ఎందుకు చెప్తానంటే కనీసం 1 ఏడాది జరగాలి, ఇంకా అంతకంటే ఎక్కువ జరిగితే మరీ మంచిది. ఈ సత్రయాగం ఒక్కొక్కప్పుడు 1000 ఏళ్ళు చేశారు సౌనకాది మహర్షులు, ఒక్కోసారి 1 ఏడాది చేశారు, ఒక్కొక్కప్పుడు 12 ఏళ్ళు చేశారు, కానీ వీలున్నప్పుడల్లా చేశారు. ఇలాగే వీళ్ళు యజ్ఞాలు ఒకసారి 12 ఏళ్ళు దీక్ష పెట్టుకుని చేశారట. ఇప్పుడు నేను స్కాందపురాణం ఇప్పుడు 63 రోజులు చెబుతున్నాను మీకు, ఒక్కొక్క భాగం ఒక్కొక్క 18 రోజులు, ఆఖరి కాశీఖండ భాగం 9 రోజులు పెట్టుకున్నాం. ఇలా కాకుండా ఒకసారి అయితే 40 రోజులు ఏకదాటిని చెప్పాను, అంటే అప్పుడు ఆ దీక్ష ఇప్పుడు ఈ దీక్షలో ఉన్నాం. అలాగే ఋషులు కూడా అవకాశాన్ని బట్టి దీక్ష వహించి యజ్ఞాలు చేశారు. ఇలా వీళ్ళు ఒకసారి 12 సంవత్సరములు దీక్ష వహించి యజ్ఞం చెయ్యాలి అని సంకల్పించి యజ్ఞం ప్రారంభించారు. యజ్ఞం ఎప్పుడు పూర్తవుతుంది? యజ్ఞములో ఎవరో ఒక మహానుభావుడు వచ్చి కూర్చుని పురాణము చెబితే ఆ పురాణాన్ని యజ్ఞం చేస్తున్న వాళ్ళు వింటేనే యజ్ఞం పూర్తవుతుంది, లేకపోతే ఆ యజ్ఞం సంపూర్ణం కాదు, అది పూర్తి యజ్ఞం కాదట, ఆ యజ్ఞానికి విలువ లేదు. అందుకే పూర్వకాలంలో ఎక్కడ యజ్ఞం జరిగినా వ్యాసుడో సూతుడో లేక మరొక మహానుభావుడు వచ్చి అక్కడ పురాణం చెప్పారు. ఈ సూతులు చాలామంది ఉన్నారు, అందులో ఒక ఆయన పేరు రోమహర్షణుడు. ఈయన పురాణం చెబుతూ ఉంటే వెంట్రుకలు నిక్కబుడుచుకునేవిట, అంత బాగా చెప్పేవాడు, అంత బాగా అర్థమయ్యేది. కొంతమంది పురాణం చెబుతారు, వాడు ఏం చెబుతున్నాడు వాడికి అర్థం కాదు, వినేవాడికి అర్థం కాదు. ఎప్పుడు కూడా కొంతమంది సత్యనారాయణ కథ చెబుతూ ఉంటారు, విన్నంతసేపు నాకు ఏం చెబుతున్నాడో అర్థం కాదు. దానివల్ల ఉపయోగం ఉంది, ఆ కూర్చుని వాళ్ళు ఎద్దరిపోతే ఏదో అయ్యిందిరా బాబు అని ఆకరాన్ని ప్రథమోధ్యాయ సమాప్తాన్ని కానీ ఉరికి వెళ్ళేస్తారు వాడు. అలా కాకూడదు, ఆ చెబుతున్నంతసేపు చెప్పేవాడికి ఉత్సాహం ఉండాలి, వినేవాడు కూడా ఏం జరుగుతుందో కథ అని వినడానికి ఉత్సాహం చూపించాలి. అప్పుడు వాడి వెంట్రుకలు నిక్కబుడుచుకుంటాయి, శరీరమునకు హర్షం కలుగుతుంది, రోమములు హర్షంతో అలా నిలబడతాయి. అలా వెంట్రుకలు పైకి నిలబడితే ఆ కథ చెప్పిన వాడిని రోమహర్షణుడు అన్నారట. అంత బాగా కథ చెప్పాడనమాట. ఆయన కొడుకు ఉన్నాడు, ఆయన ఉగ్రశిరువుడే, ఆయన కూడా బాగా చెబుతాడు. అందుకే మొదటి సూతుడు రోమహర్షణుడు, ఆయన కొడుకు రౌమహర్షణి. తండ్రి బాగానే చెప్పాడు, కొడుకు అంత బాగానే చెప్పాడు. సాధారణంగా తండ్రి బాగా పండితుడైతే కొడుకు అంత బాగా పాండిత్యం సంపాదించలేడు. అందుకే పండిత పుత్ర ఆ తర్వాత నా పూర్తి ఎక్కర్ల. తండ్రి బాగా పాడతాడు అనుకోండి, కొడుకు అంత బాగా పాడలేడు. తండ్రి గొప్పవాడైతే కొడుకు పాడైపోతూ ఉండొచ్చు. ఒక్కో చోట కొడుకు మంచి పండితుడు, తండ్రి చవటవ్వచ్చు. కానీ ఇక్కడ అదృష్టం ఏమిటో తెలిసిన, తండ్రి పండితుడు బాగానే పురాణం చెబుతాడు, కొడుకు అంతకంటే ఇంకా బాగా చెప్పేట, అది మన అదృష్టం. ఈ ఇద్దరూ వేదవ్యాసుని శిష్యులు. ఈ 12 ఏళ్ల సత్రయాగం జరుగుతున్నప్పుడు అక్కడికి కుమారుడు రౌమహర్షణి ఉగ్రశ్రవుడు అని పేరు కలిగిన సూతుడు వచ్చాడు. ఋషులంతా వినయంతో, ఇప్పుడు నేను వస్తూ ఉంటే మీరంతా ఎంతో భక్తితో అయితే పూలు జల్లి గురుదేవాన్ని అరిచారో వాళ్ళు అలాగే చేశారట. పూర్వం పురాణం చెప్పేవాళ్ళని అంత గౌరవించేవారు, అందుకే గౌరవించిన వాళ్ళంతా సుఖ సంతోషాలతో ఉన్నారు. గౌరవించడం వల్ల ఈయనకేం కొత్తగా ఒరిగేది ఉంది, ఈ పువ్వు వేస్తేనేంటి వేయకపోతేనేంటి, పువ్వులు వేస్తే నా వెనకాతలేమి కోట్లు వచ్చి పడిపోవు, వేయకపోతే కోట్లు లాస్ అయిపోవు, అవునా? కానీ వేయడం అనే ఒక సంస్కారం వల్ల, గురువులను గౌరవించడం వల్ల గౌరవించిన వాళ్ళు ఈ లోకంలో ఉన్నంతకాలం సకల సుఖాలు అనుభవిస్తారు, ఏమాత్రం సందేహం లేదు. శరీరం విడిచాక మోక్షము పొందుతారు. ఇది నేను చెప్పిన మాట కాదు, వేదవ్యాసులు వారు చెప్పిన మాట. అందువల్ల ఆ రోజుల్లో 88,000 మంది ఋషులు, మహానుభావులైన ఋషులు, ఒక్క పౌరాణికుని గౌరవించి ఆయన్ని కూర్చోబెట్టి పురాణం విన్నారు. ఒక్కసారి కొంచెం మనం కూడా ఒక ఆలోచనలోకి వెళ్ళాలి, ఏమిటి, ఇప్పుడు నేను పురాణం చెబుతూ ఉంటే నా ఎదురుగుండా ఒక మైక్ ఉంది, ఈ మైకుతో పాటు మన నాగులంతా వినబడేలా అద్భుతమైన స్పీకర్లు పెట్టారు. కాబట్టి ఇక్కడ నేను పురాణం చెబితే దాదాపు ఏ వైపైనా ఒక మైల్ దూరం వినపడుతుందిట. నాకు మన ఆలయ నిర్వాహకులు చెప్పారు, మొన్న గురువు గారు, మేము నిర్వాహకులం, మీలాగే ఎదురుగుండా కూర్చుని వెళ్ళలేం, కానీ దూరంగా కూర్చుని బయట వింటున్నామండి, రోడ్డు మీద ట్రాఫిక్ ఒక్క క్షణం సిగ్నల్ ఆగితే ఇక్కడే ఈ చివరి నుంచి ఆ చివరి దాకా బస్సులు వాహనాలు ఆగిపోతున్నాయి, ఆగిపోయిన వాళ్ళందరూ తలలు ఇలాగే తిప్పి వింటూ సిగ్నల్ ఇచ్చిన కదలటం లేదండి అన్నారు మొన్న. మన శ్రీకృష్ణాలయ కమిటీ వారు చెప్పిన మాట ఓహో అనుకున్నాను నేను, దానికే నేను ఆనందపడలే, వాళ్ళ అదృష్టవంతులు కనుక పురాణం విన్నారు, అది వాళ్ళ భాగ్యం కదా, అవునా? అది చాలా గొప్ప విషయం. ఇప్పుడు ఈ మైకే లేకుండా కరెంటు పోతే నేను చెప్పేది మీకు ఈ ప్రాంతం దాటి బయటకు వెళ్ళదు. అలాగే ఇందులోంచి యూట్యూబ్ అనేది ఏదో లైవ్ ఇస్తున్నారు, ఈ లైవ్లో కొన్ని లక్షల మంది వింటున్నారు, వాళ్ళందరికీ వినడానికి ఒక ప్రసార మాధ్యమం కావాలి, ఒక మైక్ కావాలి, కరెంటు కావాలి, ఓ శక్తి కావాలి. ఆ రోజుల్లో ఎలక్ట్రిసిటీ లేదు, అది భయంకర అరణ్యం. ఈ మధ్యన కూడా ఇంకా అడవి అడవిలో ఉందంటే ఆ రోజుల్లో ఎలా ఉందో ఆలోచించండి. ఆ అరణ్యంలో సూతుడు ఒక గద్ది మీద కూర్చున్నాడు, అది మర్రి చెట్టు, మర్రి చెట్టు చుట్టూతో చప్ట, ఆ చప్టాని కూర్చునేటటువంటి గద్ది పీఠము అన్నారు. ఆ ఆసనం మీద సూతుడు కూర్చుని పురాణం చెబుతూ ఉంటే 88,000 మంది ఋషులు కూర్చుని విన్నారు. ఇప్పుడు గట్టిగా ఇక్కడ 1,000 మంది కూర్చుంటేనే హడిలిపోతాం మనం, ముసుగులు కప్పుకొని తలోడు కిలోమీటర్ దూరంలో కూర్చోవలసి వస్తుంది. ఆ రోజుల్లో అడవిలో కూర్చోవాలంటే చెట్లు చెట్లు పుట్టలు దాటుకుంటూ కూర్చోవాలంటే ఎన్ని మైళ్ళు దూరంలో కూర్చుని ఉన్నారంటారు వాళ్ళు? 88,000 మంది కూర్చోవడానికి ఎన్ని మైళ్ళు అవసరం అవుతుందో ఒకసారి ఆలోచించండి. అంత దూరంలో కూర్చున్న వారికి సూతుడు చెప్పే పురాణం ఎలా వినబడింది? మర్రి చెట్టు కింద కూర్చుని సూతుడు పురాణం చెబుతూ ఉంటే ఏమైపు లేదు, ఈయన ఇక్కడ కూర్చుని చెబుతున్నాడు ఎలా విన్నారు? దానికే ఒక అద్భుతమైన దివ్య రహస్యాన్ని వేదవ్యాసుల వారు మనకిచ్చారు. మనలా ఈ చెవులతో వినలేదు వాళ్ళు, హృదయంతో విన్నారట. అంటే సూతుడికి ఎదురుకుండా కూర్చుని ఇలా కళ్ళు మూసుకుంటే చెప్పేది హృదయంలో నుంచి వినపడేదట, వాళ్ళకి గుండెల్లో నుంచి పైకొచ్చి చెవుల్లోంచి వేడుకొచ్చేదట. అది తపశ్శక్తి. దానికి ఉదాహరణ చెప్పనా? నేను ఇక్కడ పురాణం చెబుతూ ఉంటే మైసూర్లో కూర్చుని గణపతి సత్యనారాయణ స్వామి వారు వింటారు. ఎలా వింటారో తెలిసిన? ఆయన కళ్ళు మూసుకుంటే ఇక్కడ నేను చెబుతున్నదంతా ఆయన చెవులోకి రివ్వులు విడిపోతుంది, అక్షరం విడుతుంది. కావాలంటే అడగండి చెప్తాను. ఆయన యూట్యూబ్లో వినరు, నా మీద ఉన్న ప్రేమ వల్ల అంతటి మహానుభావుడు ఇక్కడ కూర్చుని వినగలుగుతున్నారు. నేను కూడా ఆయన చెబితే వినగలను. కాశీలో జరుగుతున్నటువంటి కొన్ని హారతులు రాత్రిపూట నేను కళ్ళు మూసుకుంటే నా హృదయంలో యథాతథంగా వినపడతాయి, కనపడతాయి. ఈ రోజు ఈ యుగంలో ఈ రోజుల్లో మనం కూడా వాటిని చూడగలుగుతున్నాం, వినగలుగుతున్నాం. కాబట్టి ఆ రోజుల్లో కేవల తపశ్శక్తి కలిగిన మహానుభావులకి అదేం పెద్ద కష్టం కదండి. మీకు మనస్సు అంటూ ఉంటే మీ గురువుగారు మీ హృదయంలో కనపడతారు. మీకు నిజంగా మనస్సు ఉండాలి, తపస్సాధన ఉండాలి, భక్తి ఉండాలి. ఉంటే ఇంట్లో కూర్చుని మంచం మీద జై గురుదేవ అనుకుంటే గురువుగారి రూపం పురాణం చెబుతున్నప్పుడు వేదిక దగ్గర ఉన్న రూపం మీ హృదయంలో కనపడుతుంది. అది దర్శనం చేసుకుని దండం పెట్టుకుని పడుకోవచ్చు. ఇది ఒక మహాసాధన, సాధన యోగ సాధన. ఆ సాధనతో ఆ రోజుల్లో 88,000 మంది ఋషులు సూతుడికి దూరంగా కూర్చుని కూడా పురాణం వినగలిగారు, స్పష్టంగా విన్నారు. ఇంకా మన దిక్కుమాల నాయకులు అప్పుడప్పుడు రీసౌండ్ ఇస్తూ ఉంటాయి. రికార్డింగ్లో మొన్న గణపతి మీద నేను ఉపన్యాసం చెబితే మా దగ్గర ఉన్న నచ్చికత స్వామి గారు రికార్డు చేస్తే అది సరిగ్గా అనపడ రీసౌండ్ వచ్చింది. కానీ ఇది అలా కాదే, హృదయంలో దివ్యశక్తితో వింటూ ఉంటే రీసౌండ్ రాదు, స్పష్టంగా అర్థమవుతుంది. అంతటి తపశ్శక్తి కలిగిన ఆ ఋషులకు, సౌరకాది మహర్షులకు, సూత మహర్షికి భక్తితో నమస్కారం చేసుకోండి. మనకు మునులు రుణం తీరిపోతుంది అన్నమాట. ఋషి రుణం తీర్చుకోవడానికి మనం పుట్టాం కనుక ఋషుల రుణం పురాణములు వినడం ద్వారా, వారిని స్మరించడం ద్వారా తీర్చుకోవచ్చు. ఇప్పుడు ఈ ఉగ్రశిరువుడు ఋషులందరినీ ఆశీర్వదించి వారికి తాను నమస్కారము చేసి వారి కోరిక మీద సూతగద్ది మీద కూర్చుని, మహానుభావులారా మీరందరూ నిజానికి పండితులు, అయినా నన్ను ఒక పౌరాణికుండి చేసి నా ద్వారా పురాణం వినాలనుకుంటున్నారు, ఇది నా భాగ్యం. కింద కూర్చున్నంత మాత్రం చేత మీరేం నాకంటే తక్కువ వాళ్ళు అనుకోవడం లేదు. నేను మీరంతా పండితులు కాబట్టే నన్ను గుర్తించి ఈ పురాణం నా ద్వారా వింటున్నారు. మీకు ఇప్పుడు ఏమి వినాలని ఉంది అని అడగ్గా, ఈ భూమండలంలో చాలా గొప్ప క్షేత్రాల్లో వెంకటాచలం మహత్తర క్షేత్రం అని విన్నాం. ఈ వెంకటాచల ఆవిర్భావం, అక్కడ ఉన్న కొండలు, ఆ కొండలకు ఉన్న పేర్లు, అక్కడున్న తీర్థాలు, తీర్థాల మహిమలు, అక్కడికి వచ్చిన భక్తుల చరిత్ర, శ్రీనివాస పద్మావతుల కళ్యాణం, ఇవన్నీ మాకు శ్రద్ధగా వినిపించు అని కోరారు వారు. అప్పుడు ఆయన వారి కోసం తన గురువైన వేదవ్యాసుడికి భక్తితో నమస్కరించి ఈ కథ చెప్పాడు. అదే వైష్ణవ ఖండంలోని వెంకటాచల మహాత్మ్యం. పద్మరాగమణిస్తంభై సహస్రై సమలంకృతం. వైకుంఠం ఒక దివ్య క్షేత్రం. నిజానికి వైకుంఠం శ్రీ మహావిష్ణువు తన సంకల్పంతో సృష్టించుకున్న లోకం. ఈ భూలోకంలో మనం ఒక ఇల్లు కట్టుకోవాలంటే దానికి ఒక పెద్ద ప్రణాళిక కావాలి. స్థలాన్ని పూర్వం ఆక్రమించారు, ఇప్పుడు దాన్ని మళ్ళీ మనం ఇతరుల దగ్గర కొనుక్కుంటున్నాం అనుకోండి. ఇప్పుడు కూడా కొనుక్కోకర్లేకుండా కబ్జా చేసేవాళ్ళు ఉన్నారు. మా జాంబవంతులు అని అడగండి, ఆయన ఇంటి పక్కన ఉన్న స్థలానికి ఆ మధ్యన వాడు ఎవడో షెడ్ వేసేట. పాపం వానర్ గారికి ఈయన ఫోన్ చేశారట. ఆ వానర్ గారు హడిలిపోయి పరిగెత్తుకొచ్చారట. రెండో రోజుకే రాబట్టి 100,000 రూపాయలతో వదిలిపోయింది తను. ఆ స్థలం లాక్కోవడానికి 100,000 రూపాయలు ఖర్చు పెట్టాను, వాడికి దండం పెట్టి. మనకు తెలియకుండా మన స్థలాల్లో షెడ్లు వేసేస్తారు, గుడ్లు పెట్టేస్తారు. ఇంతెందుకు? నేను కదలకుండా ఉంటే నా మీద బిల్డింగ్ కట్టేస్తాను.
అప్పో ఈ కలియుగంలో చాలా గొప్ప వాళ్ళు అయిపోయారు. హిందీ పదం కబ్జా చేయటం, కబ్జేమే లేనా అంటే వశం చేసుకుంటుట ఆక్రమించుట అన్నమాట. ఆ రోజుల్లో కూడా మహానుభావులు ఎంతోమంది రకరకాల స్థలాలను సేకరించారు, కానీ ఎప్పుడైనా అక్కడ ఎవరైనా ఉంటే వాళ్ళు అడిగి అయ్యా మేము ఉండొచ్చా అని వినయంగా అడిగేవారు. ఈ మానవ లోకం యొక్క లక్షణం. కానీ వైకుంఠం ఇలా ఊహలకి లొంగేది కాదు, ఊహాతీతమైన ఒక దివ్యస్థలం. ఆ ప్రాంతంలో భగవంతుడు ఒక రూపం ధరించి తన దివ్యశక్తితో కొన్ని వేల స్తంభములతో కూడిన అపూర్వమైన మండపాలతో కొలములతో అనేకమైన ద్వారములతో నిర్మాణం చేయబడినటువంటి ఒక దివ్యలోకం. అది దేవశక్తితో నిర్మింపబడింది. అందుకే ఆ శక్తి ఇంటింత అని మనం చెప్పలేము. పద్మరాగాలు ఇంకా వాటితో పాటు నవరత్నాలు ఇవన్నీ తాపడం చేయబడిన దివ్యస్తంభాలు అక్కడ కనపడతాయి. ఏ వేపు చూచినా ప్రాకారాలే. ఈ ప్రాకారాల చుట్టూ అనేక దివ్య వృక్షాలు ఉంటాయి. ఆ వృక్షాల్లో కొన్ని మందార వృక్షాలు అంటే కల్ప వృక్షాల్లో అదొక రకమైన జాతి అన్నమాట. పారిజాతాలు, హరిచందనాలు, చందనాలు ఇటువంటి వృక్షాలు. ఈ వృక్షాల మధ్యలో అందమైన కొలములు ఉండేవిట, పద్మాకరాలు ఉండేవిట, విశాలమైన సరస్సులవి. ఆ సరస్సు చుట్టూతో మార్బుల్సు వేశారు చలువరాళ్ళు. ఈ మార్బుల్సు మీద మళ్ళీ పెద్దగా ఉండే పువ్వులు చల్లారు. ఆ పువ్వుల మధ్యలో అప్పుడప్పుడు కూర్చుని లక్ష్మీదేవితో ఆయన వినోదంగా ఆడుకుంటూ ఉంటాడు. ఆ ఆడుకుంటున్నప్పుడే అప్పుడప్పుడు ఆయన, లక్ష్మి నీకేమేం కోరికలు ఉన్నాయని అడిగితే, భూలోకంలో పాపం మానవులని కాస్త అనుగ్రహించండి, పద్మాకర్ గారి వాడికి అభిమానం ఆయన చెప్పిన పురాణం అంటూ ఉంటారు, ఈ విన్న వాళ్ళందరినీ కాస్త సంపదలు ఇచ్చి దీవించండి, శ్రీ దేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ఎక్కడి నుంచో కుంభకోణం నుంచి తీసుకొచ్చినారు, వంశీని అనుగ్రహించండి, గురువు గారికి సేవ చేసే శిష్యులందరిని అనుగ్రహించండి, ఇలా అంటూ ఉంటుంది లక్ష్మీదేవి. అప్పుడు లక్ష్మీదేవి మాట ఆయన అంగీకరిస్తాడు. ఆర్యామణి ఏకాంతంగా పాదసేవ చేసి భర్తను ఏదైనా కోరితే భర్త గారు గ్యారంటీగా తీర్చిపెట్టాయి. నలుగురు వచ్చిలో వచ్చి చెప్పలేం కానీ నలుగురు వచ్చిలోకి వచ్చి నాకు దానం చేయిస్తావా అంటే నీ మొహం అవతల బాగుంటాడు. ఎందుకంటే వాడి భయం, ఈ జనం అంతా మీద పడతారు. అందుకని ఏ సమయానికి ఎలా అడగాలో తెలుసుకోవాలి. అలా తెలుసుకుని లక్ష్మీదేవి ఈ జీవుల్ని దీవించమంటూ ఉంటుందన్నమాట. అలా లక్ష్మీదేవి ఆయన పాదాలొక్కుతూ ఉండే ఆ దివ్యలోకం భూలోకానికి వచ్చింది. అలా భూలోకానికి వైకుంఠం దిగి వచ్చి ఒకనొక ప్రాంతంలో విడిది చేసిన ప్రాంతమే ఈనాడు వెంకటాద్రి అని పిలువబడుతుంది. స్వయంగా విష్ణువు లోకంలో ఉన్న వైకుంఠమే కొంత ప్రాంతం భూలోకంలో వెంకటాచలం అయ్యింది. ఆ కథ చెబుతున్నాను విన. ఒకప్పుడు ఈ చరాచర జగత్తంతా మహాప్రళయంతో నిండిపోయింది. మామూలు ప్రళయం కాదండి, 1000 సంవత్సరముల పాటు వర్షం కురిసింది భూమి మీద. 1000 ఏళ్ళు వర్షం అంటే ఆలోచించండి, గట్టిగా ఓ రోజు వర్షం కురిస్తేనే మనం వీధుల్లోకి వెళ్ళాం, కార్లు కొట్టుకుపోతున్నాయి, ప్రయాణీయుల్లో నాలాల్లో పడి ఎవరు వెళ్ళిపోతారో తెలియదు. అటువంటిది ఏకనాటిన 1000 సంవత్సరముల కాలం ఘోర వర్షం కురుస్తుంది భూమి మీద ప్రళయ కాలంలో. ఆ వర్షాన్ని ప్రళయ వర్షము అంటారు. ఆ వర్షం కురిపించే మేఘముల పేరు పుష్కలావర్తము, సంవర్తకము మొదలైన మేఘాలు. ఆ మేఘములు ఇప్పటికీ స్వర్గలోకంలో ఉంటాయి. వాటికి మంత్రములతో సంకెళ్ళు వేస్తారు. మనం ఈ ఖైదీలకు ఎలా అయితే ఇనప సంకెళ్ళు వేస్తామో అలాగే మంత్రములతోటి కొన్ని సంకెళ్ళు వేస్తారు ఈ మేఘాలకి. ఆ మంత్రం ఉచ్చరిస్తే టక్కన సంకెళ్ళు విడిపోతాయి, అంటే మేఘాలు తమంతా తాము వచ్చేస్తాయి. మళ్ళీ ఇంద్రుడు ఒక మంత్రం చదివితే ఆ మేఘాలు గురిసిపోతాయి. ప్రళయకాలంలో ఇంద్రుడిని కూడా తప్పించి బ్రహ్మగారు అక్కడికి వచ్చి ఒక మంత్రాన్ని ఉచ్చరిస్తాడు. ఉచ్చరించగానే ఇంద్రుడు మొదలైన వాళ్ళంతా వెళ్ళిపోతారు. ఇక వాళ్ళకేం సంబంధం లేదు, వాళ్ళు కూడా లీనమైపోతారు భగవంతుడిలో. అప్పుడు ఈ మంత్రం ఉచ్చరించగానే ఈ మేఘములు స్వర్గం నుంచి మొత్తం భూమండలాన్ని ఆవరిస్తాయి. ఈ భూమండలంతో పాటు 14 లోకాలని ఆవరిస్తాయి. అప్పుడు 1000 సంవత్సరముల పాటు ఏకసాటి వర్షం కురుస్తుంది. ఓ అది బాబు ఏం వర్షం అని చెప్తాం, పెద్ద 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 వడగళ్ళ వార కురుస్తుంది. ఏడుగురు తొండములతో దబ్బ నీళ్లు విడిచిపెడితే ఎలా ఉంటుందో, లేకపోతే కుండలతో దిమ్మరిస్తూ ఉంటే నీరు ఎలా వచ్చేస్తుందో అలా కురిసిపోతుంది ఆ వర్షం. ఆ వర్షం వల్ల నేల నింగి అనే తేడా లేకుండా ప్రపంచం అంతా నాశనం అయిపోతుంది. ఎక్కడ చూసినా నీరు తప్ప నీరు ఉండదు, దాన్ని ప్రళయ వర్షం అంటారు. ఈ వర్షం ఎప్పుడు పడితే అప్పుడు కురవదు. 1000 చతుర్యుగముల కాలము తర్వాత వస్తుంది ఈ మహాప్రళయం. ఏ ఈ చతుర్యుగములు, చతుర్యుగాలు అంటే ఏమిటి? నాలుగు యుగములు. ఒకటి కలియుగం, రెండు ద్వాపరం, మూడు త్రేతాయుగం, నాలుగు కృతయుగం. ఈ నాలుగింటిని కలిపి చతుర్యుగ కాలము, చతుర్యుగ కాలము అంట.